ఈ గోష్ఠి, ఈ చర్చ ప్రతి సంవత్సరం కూడా జరిగేది. అది జరిగే దాన్ని సభను బ్రహ్మోద్యమం అనేవాళ్ళు. మ్యాక్స్మిల్లర్ ఆశ్చర్యపోయినాడు అన్నమాట. మన నాగరికత ఇంకా పుట్టని రోజుల్లో అటువంటి ఉన్నతమైన విషయాల మీద, మానవతా విలువల మీద, ఆధ్యాత్మిక విలువల మీద, దైవిక సంపత్తి మీద అత్యంత గహనమైన విషయాల మీద ఇటువంటి చర్చ జరిగేది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. దీన్ని బట్టి భారతీయ సంస్కృతి ఎంత ఉన్నతమైనదో మనం తెలుసుకోవచ్చు అని అంటాడు ఆయన. అయితే మన సంస్కృతి ఏనాడు ప్రారంభమైంది? సృష్టి ఆదిలోనే ప్రారంభమైంది. వేదముల అవతరణతో ఈ సంస్కృతి ప్రారంభమైంది. మనది హిందూ మతం కాదు. హిందూ మతం అనే పేరు ఆ రోజుల్లో లేదు. మనది సనాతన ధర్మం, సనాతన మతం. సనాతనం అంటే
సర్వకాలీనమైనది,
సార్వజనీనమైనది. అన్ని కాలాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని దేశాలకు, అన్ని మానవ సంఘాలకు కూడా వర్తించేటువంటి ధర్మం. అందువల్ల దీని సనాతన ధర్మం అన్నారు. హిందూ మతం అని ఆ రోజుల్లో అనలేదు. ఇది ఆంగ్లేయుల పరిపాలన భారతదేశంలో ప్రారంభమైన తర్వాత సింధు అనే పదం నుంచి ఈ హిందూ అనే పదం పుట్టింది. ఆనాటి నుంచి మన మతాన్ని హిందూ మతం అంటున్నారు. ఇది కేవలం మతం కాదు, ఒక ఆధ్యాత్మిక జీవిత విధానం. ఒక మానవుడి పేరుతో రూపొందింది కాదు. ఇది క్రైస్తవం, ఇస్లాం, బౌద్ధం, జైనం, ఈ మతాలన్నీ కూడా ఒక వ్యక్తి ప్రతిపాదించిన ధర్మసూత్రాలు ఆధారంగా ఆయన పేరుతో రూపొందిన మతాలు. మన మతం అట్లాంటిది కాదు. ఏ మానవుడు దీన్ని ప్రత్యేకంగా సృష్టించిన మతం కాదు. ఇది మానవుడి పేరుతో రూపొందింది కాదు. వేదముల ఆధారంగా ధర్మార్థ కామ మోక్షములు ప్రాతిపదికగా పరమేశ్వరునితో ఐక్యమే పరమావధిగా దివ్య జ్ఞాన సంపన్నులైన మహర్షులు నియమించిన జీవిత విధానం ఇది. ప్రపంచంలో చాలా ఉత్తమోత్తమైనటువంటి మతం, జీవిత విధానం. వేదములు పరమాత్మ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, అపౌరుషేయాలు. అపౌరుషేయం అంటే ఏ పురుషుడు కూడా రూపొందించిన, రచించిన వేదములు కావు. భగవంతుడి ఉచ్ఛ్వాస నిశ్వాసంలోంచి వెలువడినటువంటి శృతులు. శృతి అంటే వినపడినది. భగవంతుడి నుంచి వెలువడిన ఈ వేదాలను
మహర్షులు
తమ దివ్య జ్ఞాన, దివ్య దృష్టి, దివ్య శ్రవణ శక్తితో గ్రహించి తమ మేధస్సులో నిక్షిప్తం చేసి పరంపరాగతంగా ఉదాత్త, అనుదాత్త స్వరిత స్వరాలలో వాటి ఒక రూపాన్నిచ్చి శిష్య పరంపర ద్వారా ప్రపంచంలో వ్యాప్తి చేసినటువంటి వేదాలు. ఇవి ఏ పుస్తకంలోనూ వ్రాయబడలేదు. మహర్షులే వాటిని మౌఖికంగా ప్రచారం చేశారు. మౌఖిక పరంపరలో శిష్య కోటి ద్వారా
దేశంలో వాటిని ప్రచారం చేశారు.
శ్వేతవరాహ కల్పారంభంలో అంటే 60 లక్షల సంవత్సరాలకు పూర్వం మహర్షులు ఈ వేద విభజన చేశారు. ఈ వేద సముదాయాన్నంతా కూడా 3 వేదాలుగా విభజించారు. దాన్ని వేదత్రయి అన్నారు. వేదత్రి అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. ఆనాడు 3 వేదాలే ఉండేవి. ఇది వేదత్రయి. ఈ వేదాలను పరమాత్మ అగ్ని, వాయువు, సూర్యుల నుండి గ్రహించాడు. మూలధర్మ శాస్త్రంలో చెబుతారు, అగ్ని వాయువు రవిభ్యస్తు త్రయం బహు సనాతనం, దుదోహ యజ్ఞ సిద్ధ్యర్థం ఋగ్ యజుస్సామలక్షణం అన్నారు. అంటే యజ్ఞములను నిర్వహించే విధానాన్ని తెలుసుకోవడానికని చెప్పేసి పరమాత్మ అగ్ని నుండి ఋగ్వేదాన్ని, వాయువు నుండి యజుర్వేదాన్ని, సూర్యుడి నుండి సామవేదాన్ని, గ్రహించాడు. వేదాల్లో యజ్ఞాలను ఎలా నిర్వహించాలి, వాటి విధానం ఏమిటి,
వాటి ప్రాధాన్యత ఏమిటి
అనే విషయాలు వివరింపబడతాయి. వేదో వృక్ష తస్య మూలం హి విప్రాహ అంగశాఖా ధర్మకర్మాని పత్రం తస్మాన్ మూలో యత్నతో రక్షణీయ చిన్నే మూలే నైవ శాఖ న వృక్ష అన్నారు మహర్షులు. అంటే వేదం ఒక వృక్షం, దానికి మూలం అంటే వేళ్ళు, విప్రులు, బ్రాహ్మణులు. బ్రాహ్మణులే వేదాలన్నిటికీ కూడా మూలం. ఆనాటి సనాతన మహర్షులే వేదాలను గ్రహించారు కాబట్టి వారే వేదాలను కాపాడారు, వారే వేదం అనే వృక్షానికి మూలం. షడంగాలు అంటారు, షడ్ శాస్త్రాలు అంటారు వాటిని. ఈ అంగాలు శాఖలు, ఆ వృక్షానికి కొమ్మలు. వాటి ఆకులు ఏమిటి, ధర్మకర్మలు. ధర్మబద్ధమైన కర్మలను నిశ్చలమైన బుద్ధితో శుచితో నిర్వహించేటువంటి కర్మలు వాటి ఆకులు. తస్మాన్ మూలో యత్నతో రక్షణీయ, ఆ మూలాన్ని, ఆ వృక్ష మూలాన్ని ప్రయత్నపూర్వకంగా శ్రద్ధగా భక్తితో మనం రక్షించుకోవాలి. రక్షించుకోకపోతే ఆ మూలం చిన్నమైపోతుంది. మూలం చిన్నమైపోతే నైవ శాఖ న వృక్ష, వృక్షం ఉండదు, కొమ్మలు ఉండవు. అందువల్ల ఈ వేదం అనే వృక్షాన్ని మనం చాలా శ్రద్ధగా, అందరం కూడా హిందూ దేశంలో పుట్టే భాగ్యం కలిగిన భారతీయులందరూ కూడా ముఖ్యంగా విప్రులు రక్షించుకోవాలి.
ఈ గత ద్వాపర యుగంలో
వ్యాస మహర్షి వేద విభజన చేశాడు. శ్రీహరే పరాశర మహర్షికి వ్యాసుడిగా జన్మించాడు. వేదాలను వ్యాసం అంటే విభజన చేయటం వల్ల ఆయన వేదవ్యాసుడైనాడు. కృష్ణద్వీపంలో జన్మించటం వల్ల కృష్ణద్వైపాయనుడు అన్నారు ఆయన్ను. బదరికాశ్రమంలో ఉండటం వల్ల ఆయన బాదరాయణుడు అన్నారు. ఆయన త్రిమూర్తి స్వరూపుడు. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహుర అపరోహరిహి అపారలోచన శంభో భగవాన్ బాదరాయణ అన్నారు. అంటే ఆయన బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు, ఆయన భగవంతుడు. అంటే నాలుగు ముఖాలు లేకపోయినా సరే ఆయన బ్రహ్మ. నాలుగు చేతులు లేకుండా రెండు చేతులే ఉన్నా విష్ణుమూర్తి. త్రినేత్రం
అంటే పాలలోచనం లేకుండా కూడా
శంభుడు, త్రిమూర్తి స్వరూపుడు.
ఈయన వేద విభజన చేశాడు అంటే
మనం సరిగా అర్థం చేసుకోవాలి. చాలా అత్యంత కఠినమైనటువంటి, దుర్గ్రాహ్యమైనటువంటి విషయం. అంటే వేదాలన్నీ ఒక సముదాయంగా ఒకచోట లేవు, గ్రంథరచన లేదు. ఏ తాటి ఆకుల మీద కూడా ఆనాడు ఈ వేదాలను రాయలేదు. మహర్షుల మనస్సుల్లో గోప్యంగా నిక్షిప్తమై ఉన్నటువంటి వేదాలు అక్కడక్కడ అక్కడక్కడ లభించినాయి. ఈ మహర్షులంతా కూడా ఒకచోట లేరు. వారి మేధస్సులో ఉన్న ఈ వేదాలను గ్రహించాలంటే వేదవ్యాస మహర్షి ఎంత కృషి చేసి ఉంటాడో మనం ఊహించడం కష్టం. ఇంతమంది మహర్షులను కలుసుకొని వారికి తెలిసిన ఈ వేదాలన్నింటిని కూడా గ్రహించి వాటిని ఒకచోట వ్రాసుకొని వాటిని విషయాన్ని అనుసరించి విభజన చేసి నాలుగు వేదాలుగా ఈ వేద సముదాయాన్ని ఆయన విభజించాడు. ఇది చాలా కష్టసాధ్యమైన కృషి. ఒకనాడు, ఒక సంవత్సరం, జరిగిన విషయం కాదు. కొన్ని దశాబ్దాలుగా ఈ కృషి తన శిష్యకోటి సహాయంతో నడిచింది. ఈ నాలుగు వేదాలు కూడా ఋగ్, యజుస్, సామ, అథర్వణ వేదాలు.
ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం,
అథర్వణ వేదంగా రూపొందించాడు ఆయన. ఆయన వ్యాసం చేసిన తరువాత వేదాలు నాలుగు పేర్లతో రూపొందినాయి. నాలుగు వేదాలను వ్యాస మహర్షి తన నలుగురు శిష్యులకు ఇచ్చాడు. ఇచ్చి వాటిని కాపాడి ప్రచారం చేయమని ఆదేశించాడు.